మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సమస్త సన్మంగళాని సంతు. పవిత్రమైన హనుమ చరిత్ర ఆంజనేయమనే శీర్షికతోటి మనం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా సుందరకాండ మహిమని తెలియచేసే ఘట్టం చెప్పుకుంటున్నాం. ఆదిశంకరాచార్యులంతటి వాడు ఒకప్పుడు నేను దారిద్ర్యం అనుభవిస్తానడగానే దరిద్రుడై పుట్టడం, భార్య అతన్ని రోజు తిరస్కరించడం, చివరికి ఆయన హనుమంతుణ్ణి ప్రార్థిస్తే నువ్వున్నంత వరకు నీ భార్యకి సంపదలు రావు అన్నాడు. భార్యని ఆయన ఒప్పించాడు కూడా. ఆ తదనంతరం చిత్రకూట పర్వతానికి వెళ్ళి సుందరకాండని పారాయణ చేస్తే నీ కుటుంబానికి సంపదలు వస్తాయని చెప్పడం జరిగింది. చిత్రకూట పర్వతంలో తులసీదాసు లాంటి మహానుభావులు కూడా రామచరితమానస రాశారు. అదిగో నువ్వు అక్కడికి వెళ్ళు. అక్కడ కొండ మీద హనుమంతుడి ఆలయం ఉన్నది. అత్యంత ప్రాచీన కాలం నాటిది. త్రేతాయుగం చివరి పాదంలో సుదర్శనుడు అని పేరు కలిగిన ఒక రాజు ఆలయం కట్టించాడు అని జగత్ప్రసిద్ధి. ఆయన కూడా ఈ ఇక్ష్వాకు వంశస్థుడే. ఈ సుదర్శనుడు దేవీ భాగవతంలో కూడా వస్తాడు. ఆయన ధ్రువసంధి అనే ఒక మహారాజు గారి కొడుకు. ఆయన ఇక్ష్వాకు వంశస్థులకి హనుమంతుడు చేసిన ఉపకారానికి ఆనందించి తమ కులదైవంగా భావించి హనుమంతునికి చిత్రకూట పర్వతం మీద గుడి కట్టించాడు అని. అదిగో ఆ గుడి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎర్రని హనుమంతుని సింధూరం పుయ్యబడినటువంటి గుడి అనమాట. ఆంజనేయుడికి పాటలాననుడు అని పేరు అనమాట. పాటలం అంటే ఎరుపు అని అర్థం. అతి పాటలాననుడు ఆయన. బాగా ఎర్రగా ఉంటుంది మూతి. ఆ పాదమస్తకం ఆ హనుమంతుని సింధూరం అక్కడ పూసేశారు. అటువంటి గుడి ఉన్నది. నాయనా శంకరా నువ్వు అక్కడికి వెళ్ళు. రోజుకు 7 సర్గల చొప్పున పారాయణ చెయ్యి. అలాగా మొత్తం 68 పర్యాయాలు సుందరకాండ పారాయణ చెయ్యి. చేస్తే 7 జన్మల నుంచి నీ భార్యని నీ పిల్లల్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన దారిద్ర్యం కటిక దారిద్ర్యం తొలగిపోతుంది. ఇది సప్తసర్గ పారాయణ క్రమం. దీనికి కూడా అంగన్యాసక అరణ్యాసం ఉన్నది. అవి మాత్రం మర్చిపోకూడదు. స్త్రీలకి గురూపదేశం లేని వారికి అంగన్యాసక అరణ్యాసాదులు అక్కర్లేకుండా పారాయణ చేసుకోవచ్చు. సహజంగా గురూపదేశం ఉండి అంగన్యాసక అరణ్యాసంతో చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట. అందుకని నువ్వు అక్కడికి వెళ్ళు. ఉదధిక్రమణేతుభ్యం నమో రాక్షసమర్దిని అంగుష్ఠాభ్యాం నమః. ఛాయాగ్రహ వినాశాయ సురసామారకాయ చ తర్జనీభ్యాం నమః. మైనాక దరిశినేతుభ్యం మైనాగిరిమానినే మధ్యమాభ్యాం నమః. ఆకాశగామినే దేవమానినే సర్వదాయినే అనామికాభ్యాం నమః. వాయుపుత్రాయ ధీరాయ లంకాదర్పాపహారిణే కనిష్టికాభ్యాం నమః. అష్టమంత్రి సుతానాంచ గర్వభంగకృతే నమః. కరతల కరపృష్టాభ్యాం నమః. ఇదే మళ్ళీ అంగన్యాసం కూడా. ఈ ప్రక్రియతో సుందరకాండ ప్రారంభించి రోజుకు 7 సర్గల చొప్పున పారాయణ చేసేయి. అలా 68 పర్యాయాలు పారాయణ చెయ్యి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూసుకో అన్నట్ట. హనుమంతుడి ఆదేశం ప్రకారంగా మన శంకరాచార్యులు వారు అక్కడికి వచ్చేసారు. ఆ కొండ మీదకి పాదయాత్ర ఆ రోజుల్లో అంతా కాలినడకను ఎప్పటికీ మళ్ళీ ఫ్లైట్లు ఉన్నాయా రైళ్ళు ఉన్నాయా ఏమీ లేవు. కాలినడకను వచ్చాడు ఆ మహానుభావుడు. కాలినడక మీద వెళ్ళేవారు కాబట్టి అప్పుడు ఉన్నవాళ్ళు అంతా ఆరోగ్యంగా ఉన్నవారు. ఓ తెగ నడిచేస్తే ఎంత హాయిగా ఆకలి వేస్తుందండి. శుభ్రంగా అక్కడేమో కారు ఎక్కుతాం, ఇక్కడ దిగుతాం, ఇక్కడ ఆటో ఎక్కుతాం, ఇంకో చోట ప్లేట్లో దిగుతాం. ఆ తర్వాత అన్నం తింటే ఏమన్నం తింటాం, అజీర్ణ వ్యాధులతోటి అనారోగ్యాలతోటి ఏడుస్తున్నాం. అప్పుడప్పుడైనా పాదయాత్రలు చేయాలి. కనీసం నెలకి 2-3 సార్లు అయినా ఓ 7-8 కిలోమీటర్ల దగ్గర నుంచి 40 కిలోమీటర్లు నడవాలి. అందుకే మేము ప్రతి నెల ద్వారకా తిరుమల ఏలూరు నుంచి 40 కిలోమీటర్లు నడిచి పెడుతూ ఉంటాను. ఇప్పుడు కూడా అందుకే కాస్త ఆయన చూశారుగా ఉండడానికి గల కారణం అది. నడవాలి నడవాలి, కొండలు ఎక్కాలి దిగాలి. మహాత్ములైన ఋషులు ఈ నడవడాన్ని కూడా ఒక గొప్ప ఉపాసన అన్నారు. దీన్ని కూడా ఇదొక తపస్సు. దీన్ని ఏం తపస్సు అంటారు? ఈ నడిచి గుళ్ళకి వెళ్ళడాన్ని అంటే కాయిక తపస్సు. కాయము అంటే శరీరం, శరీర సంబంధమైన తపస్సు కాయిక తపస్సు. మానసిక తపస్సు, వాచిక తపస్సు, కాయిక తపస్సు అని మూడు తపస్సులు చెప్పారు. అప్పుడప్పుడైనా తిరుపతి అలాంటి వాటికి నడిచి వెళ్ళడం లేదా కొండెక్కి నడిచి వెళ్ళి దర్శనం చేసుకోవడం, ఇటువంటి నడకతో వెళ్ళి దైవ దర్శనాలు చేసుకునే తపస్సు కాయిక తపస్సు. ఇదో నోటితోటి పురాణాలు శ్లోకాలు మంత్రాలు ఉచ్చరించటం, పురాణాలు చెప్పడం, ఇవన్నీ కూడా వాచిక తపస్సు. ఏమీ లేకుండా మౌనంగా మానసికంగా ధ్యానమగ్నులవ్వడం, అది మానసిక తపస్సు. ఈ మూడు తపస్సులు గొప్పవే. ఈయన అలాగే కాలినడకన వెళ్ళాడు, చిత్రకూట పర్వతం చేరాడు, వడివడిగా పైకెక్కాడు, మెట్లన్నీ హనుమంతుణ్ణి తూచాడు, భక్తితో పూజించాడు, సుందరకాండ పారాయణ చేశాడు. 68 పారాయణులు అయ్యి వెంటనే ఇక్కడ వీళ్ళందరికీ ఆ క్షణమే, అంత పూర్వం పూరి గుడిసె ఉండేది అక్కడ, ఆ గుడిసె మాయమైపోయింది. ఆ గుడిసె స్థానంలో భానుచంద్ర ప్రభా భాసమాన స్వర్ణ కాంతోపలో పల్ల సౌధములును కలకంఠ సుఖ నీలకంఠ సముత్కంఠ మానిత కూజితో ధ్యానములును. అద్భుతమైన భవనం వచ్చేసిందిట గుడిసె స్థానంలో. ఎవడన్నా మున్సిపాలిటీ వాళ్ళు అప్రూవల్ కావాలా, ప్లాన్ వేయాలా, ఇంజనీర్లకి డబ్బులు పెట్టాలా, ఏ లేవట, ఏ మెట్రో కార్పొరేషన్ వాడి పర్మిషన్ అక్కర్లేదు, కరెంటు కనెక్షన్లు అక్కర్లా, లంచాలు కొంచాలు కంచాలు ఏమి అక్కర్లేకుండా అక్కడ పారాయణ పూర్తయింది. ఇక్కడ టకటకటక భవనం వచ్చేసింది. అలా పారాయణ చేసే ఓపిక లెక్క అని లేకపోతే మనవలా కట్టుకోవచ్చు, 68 సర్గలు కాదు కదా, 5 నిమిషాలు మనస్సును అగ్నం చేసి పూజ చేయలేకపోతున్నాం. కనీసం కొంతవరకైనా చేస్తే అంతలా రాలేకపోయినా అనుకున్న సంకల్పాలు నెరవేరతాయి. అది సుందరకాండలో ఉన్న గొప్ప మహిమ, పరమ మహిమది. ఆ భవనంలో కూడా ఏ వైపు చూచినా గోడలన్నీ బంగారంతో తాపడం చేయబడ్డాయి. లోపల మహోద్యానాలు ఉన్నాయట. ఇంట్లో కూడా పూర్వం తోటలు ఉండేవి, ఇప్పుడు మన వాళ్ళు లాన్ అని పెట్టుకుంటున్నారే, ఈ లాన్ను ఏ లోను లేకుండా ఆ రోజుల్లో సంపాదించేవారు. విశాలమైన గృహాలు, పూర్వం స్థలం ఎక్కువ జనం తక్కువ, ఇప్పుడేముంది బెత్తడు కొంపలు అపార్ట్మెంటుల్లో. ఈ పక్కన వంట, ఆ పక్కనే పెంట అంటే బాత్రూమ్ అన్నమాట. ఏం వంటో ఏం పెంటో, గట్టిగా ఇంట్లోకి రెండో మనిషి వస్తే ఉండడానికి లేదు. ఏం చేస్తాం కలియుగంలో ఇలా పట్టుకుంది దరిద్రం, పూర్వం అలా కాదట. వంటకి ఒక ప్రత్యేకమైన శాల మహానసగృహం అనేవారు. స్నానం చేయడానికి స్నానాగారం, ఎక్కడో చాలా దూరంగా ఉండేది, అక్కడికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్స్ అనమాట, వాటిల్లో ఈతలు కొట్టి ఆరోగ్యంగా వచ్చేవారు. అన్నిటికీ మించి ఆశ్చర్యం, కోపగృహాలు ఉండేవి. భార్యకో భర్తకో కోపం వస్తే ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇన్బోర్డు పెట్టుకుంటే ఆవిడకు కోపం వచ్చినట్టు అనమాట. ఇప్పుడు కోపాలు లేవు, తాపాలు లేవు. ఆమెటుక్కే పెళ్ళైన మర్నాడే కోపం వస్తే విడాక్ అంటూ పరిగెత్తేయటం. అలా కాకుండా సత్యభామ లాంటి వాళ్ళు అందుకే పూర్వం చక్కగా కోపగృహాలకు వెళ్ళి నాకు కోపం వచ్చిందో హో అని బయట సత్యభామ లోపల ఉన్నదని బోర్డు పెట్టేవారు అనమాట. డాక్టర్ ఇన్ను అవుట్ అని బోర్డు ఎలా పెడుతున్నారు ఇప్పుడు అలాగా. అప్పుడు ఈ భర్త గారు వెళ్ళి కోపం వచ్చిందా అలిగితివా ప్రియా సఖి అని బతిమాలు తీసుకొచ్చేవారు. ఇన్ని విషయాల గృహాలు వచ్చేసాయన్నారు ఆ క్షణమే హనుమత్ కృప వల్ల. ఆనందోద్యానాలు వచ్చాయి. ఆ ఉద్యానవనాల్లో రకరకాల వృక్షాలు, లోపల చిన్న చిన్న కొలనులు, కొలనుల్లో తామర పువ్వులు, ఆ పద్మాకరాల్లో కూడా మళ్ళీ హంసలు చక్రవాక పక్షులు ఇవి కూడా కిలకిలారావాలు చేస్తున్నాయి. కోకిలలు కుహు కుహు అని కూస్తున్నాయిట. ఆ కోత వింటే చాలు, నిత్యం వసంత ఋతువే అక్కడ. ఇటువంటి పవిత్ర వాతావరణంతో అద్భుతమైన భవనాలు వచ్చేసాయి. భార్యామణి సంతోషపడిపోయింది, టిప్పు టిప్పు అని అలంకరించుకుంది, నడుముకు వడ్డాణం పెట్టుకుంది, ఇక్కడ దాకా గాజులు వేసుకుంది ఉన్నాయిగా, ఇక్కడ వంకీలు పెట్టుకుంది, ముక్కుకి ముక్కుపడక పెట్టుకుంది, కాళ్ళకి పట్టాలు పెట్టుకుంది, కిరీటం పెట్టుకుంది, పిల్లలకు అలంకారం చేసింది, దొరికిందే సందని హాయిగా భోజనాలు చేశారు. మా ఆయన ఇంకెప్పుడు వస్తాడో వచ్చాక ఆయనకి పెడదామని చూసింది. ఇక ఆయన ఆయనే వెళ్ళిపోయాడు. ఇక ఆయన వస్తే ఈ సంపద రాదని ముందే చెప్పాడు ఆయన, వినలేదు. ఇక యావజ్జీవితం సంపదలే మిగిలాయి ఆమెకి. ఆ తరువాత శంకరుడు మళ్ళీ తన శరీరాన్ని విడిచిపెట్టి పాత శంకర దేహం పొందేశాడు. తర్వాత ఆయన మోక్షానికి వెళ్ళిపోయాడు. ఆయన ప్రత్యేకంగా హనుమంతుని మీద ఒక అద్భుతమైన శాస్త్ర ప్రమాణ గ్రంథం కూడా రాసినట్టుగా మనకి చిత్రకూటంలో ఇస్తారు హిందీలో రాసి. అక్కడ చెప్పాడు ఆయన, సంపదలు కావాలంటే హనుమంతుణ్ణి అర్చించండి. ఇందుకు చెబుతున్నాను నేను ఆంజనేయుడి కథలో భాగంగా. మనకి సుందరకాండని మించిన గొప్ప ఐశ్వర్యప్రదమైన గ్రంథం మరొకటి లేదు, చాలా ఉన్నాయి. అందులో ఉత్తమమైన స్థానం కలిగింది సుందరకాండ ఐశ్వర్యానికి. సుందరకాండ పారాయణ చేస్తే ఒక కోరిక తీరలేదు అంటే ఇక ఈ సృష్టి మొత్తం కలిసినా ఆ కోరిక తీర్చలేదు అంటాడు వాల్మీకి మహర్షి. సుందరకాండలో 3వ సర్గని రోజు పారాయణ చేయండి, ఇక ఆ తర్వాత మళ్ళీ మనకి శత్రు భయం ఉండదు. శత్రువులు రోజు నెత్తి మీద కొడుతున్నారు బాబోయ్ అని బాధపడుతున్న వాళ్ళందరూ 3వ సర్గని పారాయణ చేయమన్నారు సుందరకాండలో. చెడ్డకాలలు వస్తాయి కొంతమందికి, నిద్రపోయినప్పుడల్లా ఎవడో నెత్తి మీద కొట్టినట్టు, డబ్బులు ఎత్తుకుపోయినట్టు, భార్యాభర్తలు తగాదా పడినట్టు, ఇలా రోజు చెడ్డకాలలే. ఒక్కొక్కళ్ళకి రోజు కలల్లో మలమూత్రాలు వస్తూ ఉంటాయట, నాకు ఇదే ధర్మ సందేహాలు కూడా రోజును, నాకు ఈ కళ వచ్చిందండి, ఆ కళ వచ్చిందండి అని. ఈ చెడ్డ కళలు వచ్చేవాళ్ళకి 27వ అధ్యాయం పారాయణ చేస్తే ఇంకా చెడ్డ కళ రమ్మంటే రాదు. త్రిజటా స్వప్న వృత్తాంతం అన్నమాట, అద్భుతమైనది. భార్యాభర్తలు ఐకమత్యంతో ఉండడానికి కానీ పెళ్ళవ్వడానికి కానీ ఇందులో 15వ సర్గం ఉంది సుందరకాండలో. ఇది పారాయణ చేస్తే కొంతకాలానికి భార్యాభర్తలు కొట్టుకోరు రోజును. ఏమండి మనం దెబ్బకటా దొంగల ముఠాకి పెడదామంటే, దెబ్బకటా దొంగల ముఠాకి ఎందుకు, అదుర్సుకు పెడదామంటాడు వీడు. అక్కడి నుంచి ఇద్దరు బెదురుసు. ఈ గొడవ అంతా ఎందుకు, వీళ్ళిద్దరూ చక్కగా కలిసి ఉండాలంటే ఈ 15వ సర్గ భార్యాభర్తలు కలిసి పారాయణ చేసుకుంటే చాలా మంచిదట. మాకెందుకండి, మాకు కొట్టుకోవడంలోనే ఆనందంగా ఉంటే అదేం చేయలేం కానీ, రోజు ఎంతకాలం కొట్టుకుంటాం కొట్టుకోవడం, ఏదో ఓ రోజైతే 2 రోజులైతే బాగుంటుంది. నిత్యం కొట్టుకు చచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది కనుక వాళ్ళంతా ఈ 15వ సర్గ పారాయణ చేసుకుంటే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళవుతుంది, పెళ్ళైన వాళ్ళు పారాయణ చేస్తేనో కలిసి ఉంటారు. అది ఒక ఆయనకి మళ్ళీ కోరిక కలిగింది, పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ పారాయణ చేస్తే 2వ పెళ్ళి అవుతుంది అండి. రెండో పెళ్ళి అవదు, గోప మీద కొట్టి కిళ్ళి నోతిలో పెడుతుంది ఆవిడ. కలిసి ఉండేలా మాత్రమే చేస్తాడు హనుమంతుడు మహానుభావుడు. ఆఖరణ 58వ సర్గం ఉంది, ఇది చేస్తే అసాధ్య కార్యక్రమాలు కూడా అయిపోతాయి. నేను ఎరిగిన ఒక శిష్యుడు ఉన్నాడు, పాపం తన స్థలం అంతా అపార్ట్మెంట్కి కన్స్ట్రక్షన్ చేయడానికి ఎవడికో ఇచ్చాడు. వాడేమో అగ్రిమెంట్ రాసుకుంటాడు, డబ్బులు ఇవ్వడు, కన్స్ట్రక్షన్ చేస్తాడు, పైగా వీడి మీద దౌర్జన్యం. చివరికి నా స్థలం పోయి సరిపెట్టేటట్టుంది గురువుగారిని కాళ్ళ మీద పడితే ఈ 58వ సర్గ పారాయణ చేసే విధానం చెప్పాను. 2 రోజులు తిరగకుండా వాడు మరి ఏం మూడు మారిందో, స్థలానికి 20 లక్షలు ఇచ్చి సంతకం పెట్టించుకుని బయటికి పంపించేశాడు హాయిగా. ఇదిగో ఇలా చాలా చోట్ల ఈ వ్యాజ్యాలలోంచి బయటపడడానికి, ధన సంబంధమైన వివాదాల్లోంచి బయటపడడానికి ఈ 58వ సర్గ ఉపయోగపడుతుంది. అసలు సుందరకాండలో 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయన్నారు. అక్షరాల్లో ఒక్కొక్క అక్షరం కొన్ని వందల మంత్రాలకి సమానం. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం, ఒక్కొక్క అక్షరం మహాభయంకర పాపాలు తొలగిస్తుందిట. అందువల్లే మొత్తం రామాయణంలో ఈ సుందరకాండకి ఇంత విలువ ఉన్నది. పైగా అసలు హనుమంతుడి కంటే అందగాడు లేడు. మన్మథుడు ఒకనాడు హనుమంతుడు చూశాట, వానరుడు అనుకున్నానయ్యా, నిన్ను చూస్తే నాకే ఈర్ష్యగా ఉంది, నాకంటే నువ్వే అందంగా ఉన్నావన్నట్ట. హనుమంతుడి లాంటి అందగాడు మరొకడు లేడు గనక ఆయనకి సుందరుడని పేరు. ఆ సుందరుడి ప్రధాన కథ గనక సుందరకాండ అన్నారు. అసలు సుందరకాండలో సుందరే కిం నసుందరం, సుందరకాండలో అందంగా లేనిదంటూ లేదు. మొత్తం అన్ని రకాల అందాలు ఉన్నాయి. ఏమేమి అందాలు, ఐశ్వర్యం వస్తుంది అదొక అందం, పదవి వస్తుంది అదొక అందం, హనుమంతుడే అందగాడు, సీత అందగత్తే, రావణ అంతఃపురం అంతా అందం, లంకానగరం అంటే పరమశోభతో కూడిన సౌందర్యం, ఇది చదివిన వాడికి మానసిక సౌందర్యం, మనస్సు ప్రశాంతంగా ఉంటే అది గొప్ప సౌందర్యం. ఈ విధంగా అన్ని రకాల కోణాలలోనూ అందం తప్ప చెడ్డలేదు గనక, కురూపత్వం లేదు గనక, విరూపత్వం లేదు గనక దీనిని సుందరకాండ అన్నారు. అంత గొప్పది. అందుకే సుందరకాండ పారాయణలో హనుమంతుడికి ప్రాధాన్య దేవతగా భావించాలి. సీతని జీవాత్మ అని చెప్పాం, రాముడు పరమాత్మ. ఈ జీవాత్మకి పరమాత్మకి అనుసంధానం కలగజేసే గురువుగారు హనుమంతుడు. పారాయణ చేసేటప్పుడు ఒక అద్భుత శ్లోకం ఉంది ప్రారంభంలో, ధ్యాన శ్లోకం, అది చేసే పారాయణ చెయ్యాలి. సర్వానిష్ట నివారకం శుభకరం పింగాక్షమక్షాపహం సీతాన్వేషణ తత్పరం కపివరం కోటిల్దు సూర్యప్రభం. లంకాద్వీప భయంకరం సకలదం సుగ్రీవ సమ్మానితం దేవేంద్రాది సమస్త దేవ వినుతం కాకుత్సదోతం భజే సర్వ అనిష్ట నివారకుడు హనుమంతుడంటే ఇష్టము అంటే మనకి ఏది నచ్చుతుందో అదనమాట. ఆ నచ్చనివన్నీ కూడా అన్ ఇష్టం అనిష్టం. చాలామంది ఎప్పటికి కూడా భాష దాకా అయిష్టం అంటారు. అయిష్టం అనేది ఉండదు సంస్కృతంలో. వ్యతిరేక అర్థంలో అన్న చేరుతుంది నైతత్పురుషులో, అప్పుడు అది అనిష్టం. నా ఇష్టం అనిష్టం అన్నమాట. అన్ని అనిష్టాలు తొలగజేస్తాట ఆయన. మనకి ఏమేమి ఇబ్బందులు కలిగిస్తాయో, ఏవి మనకు నచ్చవో వాటన్నిటినీ హనుమా అని ప్రార్థించిన వెంటనే తొలగించేస్తాడు ఆయన. రెండవది శుభకరం, పరమశుభప్రదుడు ఆయన. హనుమంతుడి అనుగ్రహం ఉంటే లభించనిది ఉండదు. అశుభాలు తొలగిస్తాడు, శుభాలిస్తాడు. ఎక్కడైనా హనుమంతుడి ఆలయం లేని ఊరుందా? హనుమంతుడి విగ్రహమో పటమో లేని ఇల్లుంటుందా? ఏ దేవతల్ని పూజించినా పూజించకపోయినా ఎక్కడో చోట హనుమంతుడు ఉంటాడు. రామార్చన జరిగితే హనుమంతుడు ఉండవలసింది. విడిగా హనుమంతుడి గుడి ఉంటుంది. ఆఖరికి దేవాలయాల్లో, గ్రామ దేవాలయాల్లో కూడా అమ్మవార్లు, గ్రామ దేవతలు ఉన్న చోట కూడా ఈయన ఉంటాడు. అందువల్ల హనుమంతుడు అన్ని చోట్ల ఉండి మనకి అంతటా సర్వశుభాలు ఇస్తాడు. పింగాక్షం, కళ్ళు పింగవర్ణంలో ఉంటాయి. ఓ రకమైన ఎరుపు ఆకుపచ్చ రంగు కలిసిన రంగులో, గోరోచన వర్ణంలో ఉంటాయి ఆయన కళ్ళు. అక్షాపహం, అక్షకుమారుణ్ణి నాశనం చేసినవాడు. రావణుడి కొడుకుల్లో అక్షకుమారుడు పరమ పరాక్రమవంతుడు. ఎంతో పూర్వం మనం సుందరకాండలో చెప్పుకున్నాం. ఆ భీకరాకారుణ్ణి, పరాక్రమవంతుణ్ణి, కుమారుణ్ణి, అక్షుణ్ణి, రణపండితుణ్ణి ఒక్క క్షణకాలంలో సంహరించిన మహానుభావుడు. అందుకే అక్ష అపహం అంటే అక్షకుమారుణ్ణి సంహరించినవాడు, చంపినవాడు. అక్ష శబ్దానికి కేవలం ఆ రాక్షసుడినే కాదట, పిశాచ లక్షణాని సర్వాని అక్షస్వరూపాని అని. మనలో కొన్ని భూత లక్షణాలు ఉన్నాయి. పైకి అంత అందంగా ఉన్నా, పైకి కిక్కురుమరకుండా సౌమ్యంగా ఉన్నా, లోపల ఈర్ష్య, అసూయ, ద్వేషం, పక్కవాడు కొంప కూలిపోవాలనే దిక్కుమాలిన కోరికలు, ఇవన్నీ అత్యంత భీకరమైన లక్షణాలు. ఈ పాపపుటు ఊహలన్నీ కూడా పిశాచాలి అన్నారు. భూతాలు ప్రేతాలు అంటే ఎక్కడో ఉండవు, మన మనస్సులోనే ఉంటాయి. పైకి హలో అక్కయ్యో బాగున్నావా అంటా అంట, లోపల మాత్రం దీని అమ్మగడు పాడే, ఇది ఎప్పుడు చూస్తున్నావు అనుకుంటా అంట మనం. ఇలాగ పైకి ఒకటి లోపల ఒకటి నటించే దిక్కుమాలిన లక్షణాలు ఉన్నాయే, ఇవే భూత లక్షణాలు. ఈ భూత లక్షణములన్నీ అక్షకుమారుడే. వాటిని నాశనం చేస్తాడు. హనుమంతుణ్ణి ధ్యానం చేస్తే ఇతరుల మీద మనకి రాగముండదు, ద్వేషముండదు, ఈర్ష్య ఉండదు, ఇంకోటి ఉండదు, ఇవన్నీ పోతాయి. అది అక్షాపహం. సీతాన్వేషణ తత్పరం, సీతాదేవిని అన్వేషించడంలో ఇక అంత గొప్పవాడు మరొకడు లేడు. సీత అంటే కేవలం రాముడి పత్ని సీత అనే కాదు, జీవాత్మ. మనమంటే ఎవరు, నేనంటే ఎవరు, ఆత్మ అంటే ఏమిటి, తన ఆత్మని పరిశోధించడమే సీతాన్వేషణ చేయడం అంటే. అసలు నేనెవణ్ణి, ఎక్కడి నుంచి పుట్టాను, ఎలా వెళ్ళాలి, ఏమి సాధన చెయ్యాలి అనే అద్భుత విషయాలని పరిశోధించటమే సీతాన్వేషణ. నిత్యం ఆత్మాన్వేషణ తత్పరుడై ఉంటాడు అని అంతరార్థం అనమాట. సరే, జగన్మాత సీతను ఎలాగో అన్వేషించాడు. ఆపై కపివరుడు ఆయన, వానరుల్లో కల్లా చాలా గొప్పవాడు. కపిహి అంటే ఎవడు అంటే జ్ఞాని అని కూడా అర్థం. వృషాకపిహి అని కూడా అందుకే భగవంతుడికి పేరు. పరమజ్ఞాన ధర్మస్వరూపులలో కూడా గొప్పవాడు అని అర్థమైన. కోటీందు సూర్యప్రభం, ఇంద్రుడు అంటే చంద్రుడు. సరే, సూర్యుడు అంటే అందరూ లోకంలో నిత్యం చూస్తూనే ఉన్నారు భగవానుణ్ణి, ఆదిత్యుణ్ణి. ఈయన సూర్యచంద్రుల కాంతితో వెలిగిపోతాట. అవడానికి కాంతి ఏమో సూర్యకాంతి, కానీ ఆ వేడి లేకుండా చల్లదనంతో ఉంటాడు. సూర్యుడు వచ్చాడు కానీ వేడి లేకుండా చల్లగా ఉంటే ఎలా ఉంటుంది? మధ్యాహ్నం పూట సూర్యుడు చాలా ఉగ్రమైన కిరణాలతో లోకాన్ని కాల్చేస్తాడు. ఆ సూర్యుడు తన కాంతినిస్తున్నాడు కానీ వేడి లేకుండా ఉపసంహరించుకుంటే వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అంటే సూర్యకిరణాలు ఉన్నాయి కానీ చల్లదనం మాత్రం చంద్రుడి చల్లదనం ఉంది. అలాంటి సూర్యచంద్రుల చల్లదనము కాంతి పుణికిపుచ్చుకున్నవాడు. అయితే ఒక సూర్యుడు ఒక చంద్రుడి కాంతి కాదట, కోటీందు సూర్యప్రభం అన్నారు. కోట్ల కొలది చంద్రులు సూర్యుల యొక్క కాంతితో చల్లదనంతో ప్రకాశించేవాడు. ఒక్క సూర్యుడి కాంతి చూస్తేనే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి, కోటి సూర్యుల కాంతి చూడగలమా, కోటి చంద్రుల చల్లదనం భరించగలమా? ఆయన అనుగ్రహం ఉంటే భరిస్తాం. అందుకే ఆయన్ని రోజు ఓం హరిమర్కట మర్కట యనమహ అనే హనుమద్వాదశాక్షరి మంత్ర జపంతో ఆయనని మెప్పిస్తే ఈ కోటి సూర్య చంద్ర కాంతులతోన ఆయన చూడగలుగుతాం. రాబోయే కథలు చాలా అద్భుత కథలు ఉంటాయి, ఒక్క కథ కూడా విడిచిపెట్టుకుండా వినండి. ఈ హరిమర్కట మర్కటాయ నమః అనే అద్భుత మంత్రం వల్ల ఒక పుష్కరుడు అనేటటువంటి ఒక పరమ పూజ్యుడు ఐశ్వర్యం పొందిన కథ ఉంటుంది. కనీ విని ఎరగిన కథలున్నాయి ఆంజనేయ చరిత్రలో, ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. ఇంతకీ మొత్తం మీద హనుమంతుడు కోటి ఎందు సూర్యప్రభ కలిగిన వాడు. ఆపై లంకాద్వీప భయంకరం, లంకాద్వీపాన్ని కాల్చి పారేశాడు గనక, రావణ సంహారానికి మూలకారకుడు గనక, మొదటి నుంచి ఆయన లంకాద్వీపానికి భయంకరుడే. ఇంకా లంక అంటే అంతరార్థం ఏం చెప్పుకున్నాం ఇతఃపూర్వం కూడా మనం, లం అంటే భూతత్వం, నేనే ఈ శరీరం, నేనే ఈ శరీరం, ఈ శరీరం నేనే, ఈ శరీరం విడిచిపెట్టను, నేనే గొప్పవాణ్ణి అనే భయంకర అహంకారతత్వమే ఈ లంక. ప్రతి వ్యక్తిలోనూ ఈ మూర్ఖత్వం ఉంటుంది, ఈ శరీరం నాది, ఈ ధనం నాది, ఇవి నావి అని. ఎంతకాలం ఉంటే ఒకసారి ఆలోచించండి, ఇందులో ఏ ఒక్కటి మన కూడా రాదు. మనది అనుకున్న శరీరం మనతో రాదు, మన అనుకున్న మన భార్య, మన పిల్లలు, మన గృహాలు, మన సంపదలు ఒక్కటి కూడా రావు. కానీ అవి ఉన్నాయి, నాతో ఉంటాయి, నేను వాటిని విడిచిపెట్టననే భ్రమయే లంకాద్వీపం. అటువంటి లంకాద్వీపాన్ని ఆయన నాశనం చేస్తాడు దానికి భయంకరుడు. అంటే మనలో ఉన్న అహంకార మమకారాదులను తొలగించి ఈ జీవాత్మని పరమాత్మ సన్నిధికి చేర్చడానికి ఉపయోగపడే గొప్ప ఆచార్యుడు, పరమాచార్యుడు, గురువు హనుమంతుడు. సకలదం, ద అంటే ఇచ్చుట, సకల అనేకములు, సకలదహ అంటే అనేకములను ఇచ్చువాడు, అది ద్వితీయ విభక్తి కాబట్టి సకలదం అంటే అన్ని కోరికలను ఇస్తాడు. అదే గణపతి ప్రార్థనలో ఉన్నది, అనేకదం తం భక్తానం. చాలామంది అనేకదంతం, అనేకదంతం, అనేకదంతాలు ఎక్కడ ఏడిసే ఎక్కడ, ఊ పెచ్చ కబుర్ చెప్పడం తప్ప, పనికిమాల కబులు తప్ప. దమ్ అంటే ఇచ్చువాడు, అటువంటి వారిని ధ్యానం చేస్తున్నాం. ఏమిస్తాడు? అనేక చాలా కోరికలను దమ్ ఇచ్చువాని, ఎన్నో రకాలైన వరాలిచ్చువాని అని అర్థం అనమాట. తం అతనిని, ఏకదంతం ఒకే దంతం కలిగిన వాణిని ఉపాస్మహే ఉపాసిస్తున్నాను అని అర్థం. అందువల్ల ఇక్కడ సకలదం అంటే అన్ని కోరికలు ఇస్తాడు. సుగ్రీవ సమ్మానితం, సుగ్రీవుడి చేత గౌరవింపబడ్డాడు ఆయన. ఆయన చేసిన మహోపకారానికి, పరమ పవిత్రత్వానికి మెచ్చుకున్నాడు సుగ్రీవుడు. ఆహా, ఇలాంటి ఉపకారం ఎవడు చేశాడయ్యా? సీతాన్వేషణ చేశావు, రాముడికి నాకు మధ్యలో ఉన్న ఐకమత్యం నిలబెట్టావు, మాకు చాలా ఉపకారాలు చేసావు, అంచేత నిన్ను గౌరవిస్తున్నానండి. ఆసనం మీద కూర్చోబెట్టి నిరంతరం పూజిస్తాట సుగ్రీవుడు. అటువంటి సుగ్రీవుడు మహారాజు గారి చేత పూజింపబడ్డాడు. ఎవడన్నా తన యజమాని చేత పూజింపబడితే ఇంకంతకంటే గొప్ప దృష్టి ఉంది. తాను యజమానిని గౌరవించడం కాదు, యజమాని తనని గౌరవించాలి. అలాగా సుగ్రీవుని చేత గౌరవింపబడుతున్నవాడు. దేవేంద్రాది సమస్త దేవ వినుతం, ఒక దేవత కాదు, దేవేంద్రుడి వంటి సమస్త దేవతల చేత. దేవేంద్రుడు అంటే మాటల, మూడు లోకాలకి అధిపతి, దేవతలందరికీ అధిపతి, వాస్తోష్పతి. ఆయన అంత తేలికగా ఎవరికి పడితే వారికి నమస్కరించడు. అటువంటి దేవేంద్రుడు, ఆయన అనుయాయులు అంటే దిక్పాలకులు, ఇంతమంది చేత పూజింపబడేవాడు, స్తుతింపబడేవాడు. తన మహామహిమతో, బలంతో, కార్యదీక్షతో రుద్రవీర్య సముద్భవుడైన కారణం చేత, రామదూత అయిన కారణం చేత, దేవేంద్రాది సమస్త దేవతల చేత వినుతింపబడ్డాడు, స్తుతింపబడ్డాడు. నుతి అంటే సాధారణ స్తోత్రం, కానీ వినుతి అన్నారు ఇక్కడ. అంటే అంత జాగ్రత్తగా అధికంగా ప్రస్తుతించారన్నమాట. ఒక వ్యక్తిలో నిజమైన సద్గుణములు ఉంటే మాత్రమే వినుతులు ఇస్తాం, లేకపోతే ఏదో మంచివాడని ఊరుకుంటాం.
కానీ హనుమంతునిలో అనేక కార్య దీక్ష దక్ష నైపుణ్యాలు ఉన్నాయి గనుక ఆయనని దేవేంద్రాది సమస్త దేవతలు వినుతించారట. ఆఖరణ అంటే కొసమిరుపు అంటాను దీన్ని, కాకుత్సదూతం భజే అన్నారు. కాకుత్సదూత గురించి నమస్కరిస్తున్నాం అంటే రామదూత, కాకుత్సుడు అంటే రాముడు, కాకుత్స వంశంలో జన్మించిన వాడు గనుక ఆ మహాత్ముని కాకుత్సుడు అన్నారు. రామదూత మొత్తం మీద కాకుత్సదూత అంటే రామదూత గురించి నమస్కరిస్తున్నాము అనడంలో రాముని గొప్పతనం తెలుస్తున్నది. హనుమంతుని శక్తి యుక్తి ఆయన కీర్తి ఆయన సమస్తం రామదూత అనిపించుకోవడంలో ఉన్నాయి. నిరంతరం రామనామ సంకీర్తన పరాయత్త చిత్తుడు ఆయన. రాముడికి సేవ చేయడం వల్లే ఆయన కీర్తి వినబడించింది, ఆయనకి రకరకాల శక్తులు వచ్చాయి. ఎప్పుడైనా భగవంతుడు శ్రీరామచంద్రుణ్ణి భక్తితో సంస్తుతించేవాడికి శాశ్వతమవుతుంది కీర్తి. అందుకే ప్రత్యేకంగా రామదూతను సేవిస్తున్నాం, రామదూత గురించి మేము భజన చేస్తున్నాం అనడంలో రహస్యం అది. హనుమంతుడే చెప్పుకున్నాడు, నేను విడిగా ఏమీ లేను, ఒక పూచిక పుల్ల లాంటి వాడిని, కానీ రాముడు ఆజ్ఞాపిస్తే రామనామం తలుచుకుని రంగంలోకి దిగితే ఇక నాకు తిరుగులేదు, ఈ సృష్టిలోన అంత గొప్పవాడు లేడు అనిపించుకుంటాను. అది నామహిమ కాదు, నా ప్రభువైన రాముడి నామమహిమ అన్నాడు ఆయన. అటువంటి రామదూతకి సంబంధించిన కాండ సుందరకాండ పారాయణ చేస్తే మనం సమస్త కార్యాలు నెరవేర్చుకోవచ్చు. సుందరకాండ పారాయణ వల్ల ఏదైనా పని అవ్వకపోతే ఇక సృష్టి అంతా తల్లకిందులైనా పని చెయ్యలేదు సుమా అన్నాడు శివుడంతటివాడు ఉమా సంహితలో పార్వతితో. అంత మహిమ కలిగిన సుందరకాండ ఘట్టం పూర్తయింది. క్లుప్తంగా అదైనా సంపూర్ణంగా సుందరకాండని చెప్పడానికి ఎన్ని యుగాలైనా సరిపోదు. సంపూర్ణంగా సుందరకాండలో ఉన్న మహిమని ఆదిశేషుడే చెప్పలేడు, ఇక తక్కిన పండితులు ఏం చెబుతారు, పండితులు కూడా చెప్పడానికి ఈ కాలాలు సరిపోవు. అయినా యథాశక్తిగా అందులో ఉన్న కొంత సారాంశాన్ని మనం సేకరించగలిగాం. ఇక ఇప్పుడు సీతాదేవిని తీసుకురావాలి. దానికి సుగ్రీవుడు చెప్పాడు, మహాత్మా రామచంద్ర ప్రభు నీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది, నలుడు నీలుడు అంగదుడు జాంబవంతుడు పనసుడు మైందుడు ద్విధుడు ఇలా ఒకరా ఇద్దరా ఎంతోమంది వానరులు తమ తమ సైన్యంతో వచ్చి పడిపోయి ఉన్నారు ఈ చుట్టుపక్కల. వానర సైన్యం భల్లోక సైన్యం ఈ రెండు సైన్యాలు కూడా మన కోసం సహాయం చేయడానికి మన కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఈ చుట్టుపక్కలున్న ఆయా ప్రదేశాలలో ఉన్నాయి, ప్రస్తుతానికి నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఇక నువ్వు ఊ అంటే సాగర తీరానికి వెడదాం, అక్కడి నుంచి లంకా నగరానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుందామనగాని రామచంద్రుడు కూడా ఉప్పొంగి మనం ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ప్రయాణమవుదాం. పునర్వసు నక్షత్రం కదా రాముడిది, పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పొబ్బ ఉత్తర, ఇది సాధన తార అంటారు. తారాబలాలు కూడా లెక్క పెట్టుకుని ప్రయాణం చేయడం చాలా మంచిది. తన నక్షత్రం నుంచి ఈ వేళ్ల మీద లెక్కెట్టుకోవాలి, అలా 9 వరకు లెక్క పెట్టాలి. అందులో ఒకటోది జన్మతార అంటారు, అంటే రాముడిది పునర్వసు కాబట్టి పునర్వసు ఇది 1000తో మొదలుపెట్టాం, ఇది జన్మతార. రెండవది సంపత్తార, మూడవది విపత్తార, నాలుగవది క్షేమతార, ఇక ఆరవతార సాధనతార. అన్నిటికంటే అత్యంత ప్రమాదకరమైన ఇది 7వది నైధనతార. జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, ప్రత్యక్తార, సాధనతార, నైధనతార, మిత్రతార, పరమమిత్రతార, ఇవి 9. మళ్ళీ వెనక్కి వస్తాయి తర్వాత నుంచి, మళ్ళీ జన్మతార నుంచి వస్తాయి. ఇందులో రాముడిది పునర్వసు కదా, పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పొబ్బ ఉత్తర 6 దగ్గరికి వచ్చింది, 6 సాధనతార అన్నమాట. సాధనతారలో యుద్ధానికి వెళ్ళినా కోర్టు పనులకు వెళ్ళినా ఇంకేవైనా జీవిత సంబంధమైన సంఘర్షణలు ఉన్నప్పుడు వెళ్ళినా అటువంటి వాడికి విజయం వస్తుంది అని పేరు. అందుకే నా సాధన తార ఉత్తర పల్గొని గనక ఆనాడు మనం ప్రయాణమై వెడదాం అనగానే అందరూ సంతోషించారు. సాధన తారలోనే ప్రయాణమయ్యారు. మనం రామాయణం అంతా చెప్పుకోవడంలో హనుమల్ లీలలే చెప్పుకుంటాం కాబట్టి ఇందులో ఏవి ముఖ్యమో చెప్పుకుంటున్నాం. అంతా కలిసి సముద్ర తీరానికి వెళ్ళారు. ఉత్తర నక్షత్రం, ఉత్తర పల్గుని అన్న ఉత్తరాన ఒకటి ఆ పల్గుని తీసేస్తాం. పూర్వ పల్గుని పొబ్బ అంటారు, ఉత్తర పల్గుని ఉట్టి ఉత్తరాన్ని కూడా వ్యవహరిస్తాం. బయలుదేరి సముద్ర తీరానికి చేరారు. సరిగ్గా ఈ లోపక్కడ విభీషణుడు పరమ బుద్ధిమంతుడు, రావణ సీతాదేవిని తిరిగి రాముడికి ఇచ్చేవయ్యా, రాముడితో తగాదా ఏమిటి, ఆ మహానుభావుడితో యుద్ధానికి వెళ్ళి ఎవడు బాగుపడ్డాడు, రాముడు ఈ లంకా నగరానికి రావడం అంటూ జరిగితే లంకా నగరానికి పతనం మొదలయ్యినట్టే, ఇక నిన్నెవరూ కాపాడలేరు, ఎంతోమంది స్త్రీలు సుందరీమణులు నిన్ను వరించి నీ వెంట పడుతూ ఉంటే వీరందరినీ కాదు నీ ఒక మానవ స్త్రీని, అందులో నిన్ను ద్వేషించే స్త్రీని, పరమ పతివ్రతని సీతని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి అనవసరంగా మృత్యుగండం తెచ్చుకుంటావు, నీ ప్రాణాలు కోల్పోతావు నీవు, నా మాట విని, నీ ప్రాణాలు చాలా విలువైనవి అని నచ్చ చెప్పాడు. ఎప్పుడూ కూడా మంచి చెప్పడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు, ముఖస్తుతి చేసేవాళ్ళే తప్ప మంచి చెప్పరు, చెబితే వినరు గనక. అందుకే అప్రియస్య చ పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభః. మనకి హితం చెప్పేవాడు ఉన్నాడే అది అప్రియమయ్యి ఉండొచ్చు మనకే, ఆ హితం మంచి మాట అది మనకు ఉపకారం చేస్తుంది, కానీ అలా చెప్పేవాడు కష్టం, ఎందుకంటే చెబితే అనవసరంగా తగాదా తెచ్చుకుంటాం కనుక. ఒకవేళ అప్రియమైనప్పటికీ మనకి మంచి కలిగించే మాట అవతల వాడు చెప్పినా మనం వినలేమట. అందుకే వక్త ఉండడు శ్రోత ఉండడు అని చెప్పారు. వక్త శ్రోత చ దుర్లభః. సాధారణంగా చెప్పడానికి ఇష్టపడరు, ఎందుకంటే చెప్పి తగాదా తెచ్చుకోవడం ఎందుకని, ఒరే ఇలా చేస్తే నీకు నష్టం రా అని చెబితే వాడికి మండిపోతుంది, నీలో ఈ దుర్గుణం ఉంది అంటే వాడికి కోపం వస్తుంది, స్నేహం పోతుంది, శత్రుత్వం వస్తుంది, లేని తగాదాలు వస్తాయి, చివరికి జీవితం కూడా ఒక్కోసారి పాడవ్వచ్చు. అందుకే మౌనేన కలహో నాస్తి అన్నారు, మౌనంగా ఉంటే కలహం ఉండదు కనుక. అందుకని చాలామంది మనకెందుకు వచ్చింది, వాడి ఇష్టం వచ్చినట్టు వాడి చావు ఏదో వాడినే చావని అనుకుంటాం మనం వ్యావహారికంలో. కానీ చెప్పడం మంచిది, ఒకవేళ చెబితే వినేవాడు మాత్రం, అయ్యి నాలో లోపం ఉందంటావా, నీలో నీ లోపం ఉందని ఎదురు తిరగచ్చు. అందుకే ఇటు వక్త ఇటు శ్రోత ఇద్దరూ ఉండరు. కానీ విభీషణుడు ఏమన్నాడు, అన్నయ్యా నేను నీకు మంచి చెబుతున్నాను నా మాట విను అన్నాడు. వాడు వినడుగా ఆగ్రహించాడు, నువ్వు తమ్ముడివి కాబట్టి బ్రతికిపోయావు, ఇదే ఇంకోడెవడైనా అయి ఉంటే వాడి అంతం చూసేవాడిని అన్నట్టు, వాడిని చంపేసేవాడిని చీ పో అన్నాడు. ఎంత మూర్ఖుడు రావణుడు, అసలే యుద్ధం ముంచుకొస్తుందా, యుద్ధం కూడా రామచంద్రుడు అంతటి వాడితోట, ఆ సమయంలో తన సమస్త రహస్యాలు తెలిసినవాడు, లంకానగర విశేషాలు ఎరిగినవాడు, బుద్ధిమంతుడు బలవంతుడు అనేక లక్షణాలు శుభలక్షణాలు కలిగినవాడు, అటువంటి విభీషణుణ్ణి తన రాజ్యం నుంచి యుద్ధానికి ముందు బహిష్కరించడం రావణుడు జీవితంలో చేసిన చాలా గొప్ప భయంకరమైన పొరపాటు. నా అనుకున్న వాణ్ణి సమయానికి, ఏది కష్టం వచ్చినప్పుడు ఎప్పుడూ బయటికి గెంటకూడదట, ఉత్తప్పుడు గెంటినా పర్వాలా, మంచి సమయంలో యుద్ధ సమయంలో మనకి చాలా అవసరం అటువంటి వాడు. వాడు మనకు అవసరం ఉన్నా లేకపోయినా బయటికి వెడితే అవతల వాడికి అవసరం అవుతాడు, బయట వ్యక్తికి ఉపకారం చేస్తాడు, ఎందుకంటే లంక గుట్టుబట్లని ఆయనకి తెలుసు గనక. అజ్ఞాని గనక రావణుడు నీకు శిరశ్ఛేదం చేయకుండా దేశ బహిష్కరణ విధిస్తున్నాను పో అన్నాడు. సరే నీకు నమస్కారం, మంచి చెప్పాను, ఎంతమందిలో అందరూ నీ చెడ్డే కోరుకునేవాళ్ళు గనక అంతా యుద్ధానికి కాలు దవ్వమంటున్నారు, కయ్యానికే కాలు దవ్వమంటున్నారు, కానీ నేను నీ మేలు కోరుకుని చెప్పా, నా మాట నీ చెవికి ఎక్కలేదు, నీ కర్మయోగం, ఇక ఉంటానన్నాడు. తన మంత్రులు నలుగురితో కలిసి తన హితులతో కలిసి విభీషణుడు డ్రివ్వున ఆకాశానికి ఎగిరాడు, సముద్రం దాటాడు, ఏవలి ఒడ్డుకు వచ్చాడు. సరిగ్గా అక్కడున్నారు రామచంద్ర ప్రభు అశేష సైన్యంతో, సుగ్రీవాదులతో. ఆకాశంలో నిలబడగానే రావణుడేమో అని వానరులు కొంచెం కంగారు పడి గందరగోళం చేస్తూ ఉంటే, అప్పుడు విభీషణుడు, నేను రావణుని తమ్ముణ్ణి, విభీషణుణ్ణి, నా అన్నగారితో విరోధం వచ్చింది, సీతాదేవిని తిరిగి రామచంద్ర నీకు అప్పగించమని చెప్పాను మా అన్నయ్యకి, అతడాగ్రహించి నాకు దేశ బహిష్కరణ శిక్ష విధించాడు, అందుకే ఇక్కడికి వచ్చాను, నాకు అభయం ఇయ్యి అన్నట్ట. వెంటనే రాముడు పక్కనున్న వాళ్ళందరినీ సంప్రదించాలిగా, సుగ్రీవ ఏమంటావంటే, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధానికి ముందు శత్రువు తమ్ముణ్ణి మన వైపు చేర్చుకోకూడదు, ఇది చాలా ప్రమాదము. అంత పూర్వం అయితే పర్వాలేదు, ఈ క్షణంలో చివరి క్షణాలలో కాసేపట్లో యుద్ధం జరుగుతూ ఉండగా మన దగ్గరకు వచ్చి మన గుట్టుబట్లన్నీ తెలుసుకుని రావణునికి చెప్పి అతని విజయం పొందడం కోసం, అతనికి విజయం చేకూర్చి పెట్టడం కోసమే వీడు వచ్చాడు. నమ్మడానికి వీల్లేదు, బంధించేద్దాం చంపేద్దామన్నారు కొంతమంది. సుగ్రీవుడు వద్దన్నాడు, అంగదుడు వద్దన్నాడు. అప్పుడు హనుమంతుడు లేచి, ఇది అనుచిత కృత్యం, ఇప్పుడు మీరందరూ విభీషణుణ్ణి చేర్చుకోవద్దు, గెంటేద్దాం అంటున్నారు. కొంతమంది అయితే బంధిద్దాం అంటున్నారు, కొందరు చంపుదాం అంటున్నారు. ఇవన్నీ తప్పుడు పనులు అన్నాడు, అనుచిత కృత్యాలు, చెయ్యరాని పనులు ఇవి. ఎందుకంటే సుగ్రీవుడు తన సొంత సోదరుడు వాలిని విడిచిపెట్టి రాముని దగ్గరికి వచ్చి అభయం పొంది వాలిని వధింపజేయించి తద్వారా ఐశ్వర్యం పొంది సామ్రాజ్యం పొందిన ఘట్టం మన విభీషణుడికి తెలిసి ఉంటుంది. పైగా విభీషణుడు బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు, ఆయన ఎటువంటి వాడో నేను సభలో ఉండగా విన్నాను. నా ప్రాణం తీయాలని చూస్తున్న రావణాసురుడికి హితోపదేశం చేసి దూత ప్రాణం తీయకూడదని, దూత సర్వథా అవధ్యుడని చెప్పి నన్ను రక్షించినవాడు, నాకెందుకు అతన్ని చూస్తే అతను చాలా ఉత్తముడు అనిపిస్తున్నది, అతనికి అభయం ఇవ్వడం ఇప్పుడు మంచిది, పైగా అతనికి లంకానగరంలో ఉన్న రహస్యాలు తెలుసు, ఏది ఏమైనా విభీషణుడు మన ఆదరణకి నోచుకోతగిన వాడే, రామచంద్రుడి అభయానికి అతడు అర్హుడు అని చెప్పాడు హనుమంతుడు. నిజంగా హనుమంతుడు చెప్పిన ఆ ఒక్క ముక్క వల్లే రామాయణ యుద్ధం చాలా మలుపు తిరిగింది. ఎప్పటికప్పుడు విభీషణుడే లంకానగరంలో ఉన్న రహస్యాలు చెప్పి రాముణ్ణి, ఆయన తమ్ముణ్ణి, వానరుణ్ణి కాపాడాడు. మనకి తెలుస్తుంది భవిష్యత్తులో ఇంద్రజిత్తుతో యుద్ధం వచ్చినప్పుడు నికుంభిలాయాగం చేసి కనుక ఇంద్రజిత్తు వచ్చి ఉంటే నిజంగా ఆ ఇంద్రజిత్తుని వాడి రాక్షస సైన్యాన్ని వానరులు జయించగలరా? అప్పుడు నికుంభిలాయాగం పాడు చెయ్యండి, అది చెయ్యకూడదు అని చెప్పి లక్ష్మణుణ్ణి హనుమంతుణ్ణి వెంట పెట్టుకెళ్ళినవాడు ఆయనే. ఎన్నో పర్యాయాలు అలా రక్షించాడు, సహాయం చేశాడు, అది హనుమంతుని భిక్ష. హనుమంతుడు ఆ పని చేశాడు. రాముడు పరమాత్ముడు, ఆయన ఏదైనా చేస్తాడు అది వేరే విషయం, కానీ ప్రతి వ్యక్తి లౌకిక దృష్టితో చూడాలి. లౌకిక దృష్టితో చేస్తే శత్రువు యొక్క తమ్ముడు సమయానికి వచ్చి తన వైపు చేరబట్టే రాముడికి విజయం వచ్చిందన్నమాట. సరే, మొత్తం మీద హనుమంతుని మాటను ఆదరించాడు రాముడు కూడా. నాకు కూడా ఒక నియమం ఉందని చెప్పాడు ఆయన. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. ఒకే ఒక్కసారి ఎవడైనా అప్పటికప్పుడు తవ అస్మి నేను నీవాడిని అని యాచిస్తే వాడెవడైనా సర్వభూతేభ్య సమస్త ప్రాణులకి అభయం భయం లేకుండా చేస్తాను, ధైర్యం ఇస్తాను, రక్షణ కలిగిస్తాను, ఏ తద్వ్రతం మమ అని నేనేనాడో నియమం పెట్టుకున్నానా, నియమం ప్రకారమైనా ఇప్పుడు విభీషణుడు వచ్చి నీవే దిక్కు నీవే శరణు అన్నప్పుడు ఆయనకి నేను అభయం ఇచ్చి తీరాలి అని రాముడు రావయ్యా అన్నాడు విభీషణుణ్ణి. అప్పటికప్పుడే లంకా నగరానికి భావి రాజువి అని చెప్పేశాడు. ఎంత నమ్మకమండి రాముడికి. ప్రతి వ్యక్తి పరిపూర్ణ మానవుడైన వాడు రాముడు ఇలా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. కాసేపు రాముడు దేవుడు అనేది పక్కన పెట్టి మానవుడిగా ఎలా కర్తవ్యాన్ని నిర్వహించాడో చూడండి. అందువల్ల ఆయన భగవంతుడు కూడా అయ్యాడు. మళ్ళీ తన మీద తనకి విశ్వాసం ఉండాలి, ఆత్మవిశ్వాసం. రావణుణ్ణి జయించగలను, తదనంతరం విభీషణుడికి పట్టాభిషేకం చేయగలనని ముందే చెప్పగలిగిన వాడు ఆయన. తన సామర్థ్యం తెలుసుకోవాలి, తనని ఎరగాలి, ఎదిరిని ఎరగాలి, తనలో ఉన్న శక్తులను గ్రహించాలి, ఎదుటివాడిని ఉపయోగించుకోవాలి, అతనికి ఉపకారం చేయాలి. ఇవన్నీ కార్యసూర్యుడి లక్షణాలు. రాముడిలో ఉన్నాయి గనకే తాను లంక మీదకి వెళ్ళగలనని, లంకని జయించగలనని, రావణుణ్ణి వధించగలనని, వధించాక విభీషణుణ్ణి రాజుని చేయగలనని అనుకున్నాడు. అందుకే ముందుగానే విభీషణుడికి లంకానగరం ఇచ్చేస్తున్నాను, పట్టాభిషేకం చేస్తున్నానని మాట ఇచ్చాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. నిన్ను నా సోదరుడు భరతునితో సమానంగా చూసుకుంటానన్నాడు. ఈ కార్యక్రమం అంతా అనుసంధానం చేసి పెట్టిన ఘనత మన ఆంజనేయ స్వామి వారికి దక్కుతుంది. తదనంతరం ఇప్పుడు లంకకి వెళ్ళాలి అంటే సముద్రం దాటాలి. అది ఎలాగా? ఇక్కడ ఒక అత్యద్భుతమైన కథ పరాశర సంహితలో ఉన్నది. మైత్రేయుడికి పరాశరుడు చెప్పిన ఒక గొప్ప ఘట్టం. లంకకి వెళ్ళాలి అంటే శివుణ్ణి ప్రతిష్ఠిస్తే మంచిది అన్నట్టు. రామాయణంలో ఉండదు ఇది. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ రామాయణంలో ఉన్నవే కావు, రామాయణంలో లేని ఎందులో ఉన్నాయో చెబుతున్నాను. ఎందుకంటే హనుమత్ కథలు ఏ ఏ సంహితలలో ఉన్నాయో అవన్నీ వెలికి తీసి మీకు అందిస్తున్నాం కనుక. ఇప్పుడు నేను చెప్పే ఘట్టం పరాశర సంహితలోది, సౌనక సంహితలోది కూడా. మైత్రేయుడితోటి పరాశరుడు స్వయంగా చెప్పినది. లంకానగరానికి వెళ్ళడానికి ముందు శివప్రతిష్ట చేస్తే శుభము అని రాముడికి సలహా ఇచ్చారట విభీషణుడు, హనుమంతుడు. శివలింగాన్ని ప్రతిష్ఠించాలంటే ఎవరు కావాలి? మరి ముందు పురోహితుడు కావాలి, ఓ మంచి బ్రహ్మగారు. లింగం కావాలి. లింగమున్నా పురోహితుడున్నా లగ్నం కూడా కావాలి. శివలింగాన్ని తీసుకురావడానికి హనుమంతుడు కైలాసానికి వెళ్ళాడు. భక్తితో ఆత్మలింగం పట్టుకొచ్చాడు అక్కడి నుంచి, ఒక దివ్యలింగం. ఇప్పుడు ఈ లింగానికి ప్రతిష్ట జరగాలి. ప్రతిష్ట జరగాలి అంటే ఎవరు? ఎంత గొప్ప కథ ఇది, ఉదాత్తమైన కథ. రావణుడి వంటి శివలింగ ప్రతిష్ట చేయగలిగే వ్యక్తులు ఎట్ట ఆ రోజుల్లో? శైవాగమ ప్రకారంగా శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసేవాడు మరొకడు లేడట. అందుకే విభీషణుడు అన్నాడు, రామచంద్ర నువ్వు లింగాన్ని తెప్పించావు, ప్రతిష్ట చేయాలనుకుంటున్నావు, కానీ శాస్త్ర ప్రకారం అంటే శైవ ఆగమం ప్రకారం, స్మార్తాగమం అయితే చాలామంది ఉంటారు, శైవాగమం తెలుసుకుని ప్రతిష్ఠించే వ్యక్తి ఇక్కడ ఈ సృష్టిలో మన భూమి మీద ఒక్క రావణుడే, ఇంకెవరూ లేరన్నట్ట. అన్నగారితో తగాదా వచ్చిందా? అయినా గొప్పతనం గొప్పతనం ఎక్కడ, వ్యక్తితో అంశముల వరకే తగాదా. శాశ్వతంగా ఏ వ్యక్తితో విరోధం ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాని ఏ వ్యక్తిని విరోధిగా చూడడు. అసలు ఎవరి గురించైనా చెడ్డ వినకుండా మంచే వినాలట. ప్రతి వ్యక్తిలో పరమాత్మ ఉన్నాడప్పుడు మనకి ఎవరి మీద ద్వేషం ఉండదు. ఏదో వ్యవహార రీత్యా అప్పుడప్పుడు తగాదా వచ్చినా మళ్ళీ ఆ వ్యక్తిలో ఉన్న సంస్కారమే మనకు కావాలి, కుసంస్కారాన్ని విడిచిపెట్టేయమన్నారు. అందుకే విభీషణుడు రావణుడే గొప్ప శైవాగమ ప్రతిష్ట చేయించగలిగే విద్వాంసుడు అన్నాడు. రాముడు అన్నాడు, హనుమ నువ్వు వెళ్ళి రావణుణ్ణి ఇక్కడికి తీసుకునిరా, శివలింగ ప్రతిష్ట చేయించడానికి రాముడు ఆహ్వానించాడని చెప్పు, ముహూర్తం కూడా అతన్నే పెట్టమను అన్నాడు. ఇందులో రాముడి గొప్పతనం ఏమిటో తెలిసిన, ఎప్పుడు శివభక్తుడికి ఒక నియమం ఉండాలి, శివలింగం ప్రతిష్ట చేయించమని శత్రువు పిలిచి అడిగినా చేయించాలి. అలా చేయిస్తేనే వాడు భక్తుడు. ఒకవేళ నువ్వు శత్రువువి, నువ్వొచ్చి అడిగితే నేను ప్రతిష్ట చేయిస్తానా అని తిరస్కరిస్తే ఆ క్షణమే వాడికి మరణావస్థ ప్రాప్తించడం మొదలవుతుందిట. అంటే ఏ రకంగా చూసినా రాముడికి లాభం. ప్రతిష్ట చేస్తే ప్రతిష్ట చేసిన వాడికి ఎలాగో విజయం తథ్యం. శివలింగాన్ని యుద్ధానికి వెళ్లే ముందు అందులోనూ దివ్యలింగాన్ని, హనుమంతుడు తెచ్చిన దాన్ని సముద్ర తీరంలో ప్రతిష్ఠిస్తే అలా ప్రతిష్ఠించిన వాడికి విజయం తప్పదట. ప్రతిష్ఠించడానికి రావణుణ్ణి పిలవడంలో పిలిస్తే రావణుని ద్వారా ప్రతిష్ట జరిగితే ప్రతిష్ట చేసిన రాముడికి విజయం, చేయించిన రావణుడికి మరణం తప్పదు. ఒకవేళ చెయ్యను శత్రువు కాబట్టి అన్నాడో, శైవాగమం సంపూర్ణంగా తెలిసిన వాడు శత్రువు మిత్రువు అనే భేదం లేకుండా అందరికీ శివలింగ ప్రతిష్ట చేసే అవకాశం ఇవ్వాలి. అలా చేయించను అంటే అన్న వెంటనే ఎలాగో మరణావస్థ తప్పదు. అంటే చేయించినా చావు తప్పదు, చేయించకపోయినా చావు తప్పదు. ఇక్కడ వాడికి అది సమస్య. కాబట్టి ఏం చేస్తాడో చూద్దాం వెళ్ళిరా అన్నట్ట. హనుమంతుడు వెంటనే ఒక బ్రాహ్మణ రూపం ధరించి రావణుని దగ్గరికి వెళ్ళి, రావణ భద్రంతే, రామచంద్ర ప్రభువు దూతను నేను, నన్ను నువ్వు ఇంత పూర్వం ఎరుగుదువి అన్నట్ట. ఎరుగుదు అనగానే అర్థమైంది, దివ్య దృష్టితో చూశాడు వాడు. ఏమి హనుమ ఈ మారువేషం ఏమిటన్నాడు. మా రామచంద్ర ప్రభు యుద్ధానికి వెళ్లే ముందు కైలాసం నుంచి నేను తీసుకువచ్చిన దివ్యలింగాన్ని సముద్ర తీరంలో ప్రతిష్ఠించాలనుకుంటున్నాడు. ఇప్పటికి కూడా మీకు అక్కడ సేతు దగ్గర రామేశ్వరలింగం కాకుండా రామప్రతిష్ఠిత లింగం ఇంకో లింగం ఉన్నది, వెళితే చూడవచ్చు ఆ లింగం అన్నమాట. దానిని ప్రతిష్ఠించాలని మా రాముడు అనుకున్నాడు. దానికి ఆగమం తెలిసిన వాడివి, శైవాగమం తెలిసిన వాడివి నీవు గనక నిన్నే బ్రహ్మగా రమ్మని ఆహ్వానించడానికి నన్ను పంపాడు. ముహూర్తం కూడా నువ్వే పెట్టాలన్నట. రావణునికి అర్థమైంది, ఆహా రామచంద్ర ప్రభు ఇప్పుడు రాను అన్నా నాకు సాగు తప్పదు శాస్త్ర ప్రకారం. వచ్చి ప్రతిష్ఠ చేయించాను, శివలింగ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఎలాగూ నీకు విజయం తప్పదు, నాకు నీ చేతిలో మరణం తప్పదు అనుకున్నట్ట అన్నాడు. హనుమంతుడు ఆశ్చర్యపోయాడు, ఓహో నిజమైన భక్తుడు రావణుడు. ఈ ఒక్క విషయంలో సమస్త దోషాలు ఉండొచ్చు, స్త్రీలోలత్వం, మద్యపానం, ఇటువంటి ఎన్నో పాపాలు ఉండొచ్చు, కానీ ఏదో చిన్న మంచితనం ఉంటుంది, ఒక సుకృతి ఉంటుంది, సుకృతం ఉంటుంది. అలాంటి సుకృతం రావణుడు చేశాడు. ఆ సుకృతం ఏదో చేశాడు కాబట్టి శివభక్తి కలిగింది. ఒక్క శుభలక్షణం, ఒక మంచి లక్షణం ఉన్నదన్నమాట, తక్కినవన్నీ అవలక్షణాలైన. వెంటనే వచ్చాడు, రాముడి చేత దివ్యలింగ ప్రతిష్ట ఆ సముద్ర తీరంలో చేయించి, ఇది రామప్రతిష్ఠిత లింగము అని దానికి రామేశ్వర లింగము అని కూడా పేరు పెట్టాడు. ఇక్కడ చిన్న తమాషా, రావణుడు అడిగట్ట బ్రహ్మవేషం వేసుకుని చక్కగాను, రామచంద్ర శివలింగ ప్రతిష్ఠ చెయ్యాలనుకుంటున్నావు, ఇది కామ్యమా లేక నిష్కామ్యమా అని అడిగాడు. అంటే నువ్వు కోరికతో శివలింగ ప్రతిష్ఠ చేస్తున్నావా, కోరికలు లేకుండా చేస్తున్నావా. రాముడు చిరునవ్వు నవ్వి, నేను కోరికతోటే చేస్తున్నాను అన్నట్ట. ఏమిటి నీ కోరిక అన్నాడు మళ్ళీ రావణుడు. ఎప్పుడు కూడా మనకి పురోహితులు చెప్పిస్తారు, మీ వరసలోని కోరికలు చెప్పుకోండి అని. ఏదో ఫలానా ఉద్యోగ ప్రాప్త్యర్థం శివపూజాం కరిషి అని ఒకడంటే, వివాహ సిద్ధ్యర్థం అని ఒకడంటాడు. కానీ రాముడు ఏమన్నాడు, రావణుడనే ఒకనొక దుర్మార్గుడు నా భార్యను ఎత్తుకుపోయాడు, అతన్ని చంపి నా భార్యను తీసుకురావాలి, అందుకని రావణుని మీదకి దండయాత్రకి వెళ్ళి అతని మీద విజయం సాధించడానికి లింగ ప్రతిష్ఠ చేయిస్తున్నాను, నేను లింగ ప్రతిష్ఠ అందుకు చేస్తున్నాను, సంకల్పంలో అలా చెప్పండి అన్నట్ట. ఇంతకంటే చిత్రమైనది ఉంటుందే, ప్రతిష్ట చేయించేవాడు రావణుడా, చేసేవాడు రాముడా, ఆయన బ్రహ్మ రావణుడా, ఈయనేమో చేయించుకుంటున్నటువంటి వాడా, ఈయన ఆయన ఎదురుగుండానే రావణుడనే దుర్మార్గుడు నా భార్యను ఎత్తుకుపోయాడు, వాడు చావాలి, వాడిని చంపడం కోసం నాకు శక్తులు కావడం రావాలి కనుక ఆ శక్తుల కోసం నేను శివలింగ ప్రతిష్ట చేస్తున్నాను, మీరు సంకల్పంలో అలా చెప్పండి అంటే ఏ పురోహితుడైనా అలా చెబుతాడా, ఫలానా పురోహితుడు, పురోహిత నిన్ను చంపడం కోసం యజ్ఞం చేస్తున్నాను అని సంకల్పం చెప్పబోయా అంటే ఎవడు చేస్తాడు. కానీ అదే మరి జ్ఞానం ఉంటే, వాడిలో ఎన్ని లోపాలు ఉన్నాయో ఈ ఒక్క శివభక్తి అనే ఒక గొప్ప అద్భుతమైన దివ్య లక్షణం ఉంది. అందుకేం చెప్పాడు రాముణ్ణి, వశిష్ఠ గోత్రోద్భవస్య శ్రీరామచంద్రనామధేయస్య అన్నాక ధర్మపత్ని సమేతస్య. ఏదయ్యా ధర్మపత్ని అన్నాడు వాడు. భార్య లేదు కదా, భార్య లేకపోతే శివలింగ ప్రతిష్ట ఎలా చేస్తావు తప్పించుకోవడానికి, కాదనకూడదు తప్పించుకోవాలి. అప్పుడు రాముడేమన్నాడు, నా భార్యను రావణుడు ఎత్తుపోయాడని ముందే చెప్పాను కదండి బ్రహ్మగారు, భార్య లేకపోతే భార్య చెంగో జాకెట్టు మొక్కో ఏదో ఒకటి ఒళ్ళో పెట్టుకుని యజ్ఞాలు ప్రతిష్టలు చెయ్యొచ్చని శాస్త్రం చెబుతోంది. లేని పక్షంలో విగ్రహం పెట్టుకోవాలి. నా భార్య రావణుని చేత అపహరింపబడినప్పుడు ఋష్యమూక పర్వతం మీద తన నగలు చీర చెంగుని చింపి అందులో మూటగట్టి నేల మీద వేసింది. ఆ గుడ్డ నా దగ్గరే ఉంది చెంగు, ఆ చెంగుని నా తొడ మీద పెట్టుకుని నేను ప్రతిష్ట చేస్తానన్నట్ట. శాహబాష్, ఇది శాస్త్రసమ్మతమే అన్నాడు. అంటే రావణుడు పెట్టిన అభ్యంతరాన్ని రాముడు తొలగించుకున్నాడు. శాస్త్ర ప్రకారం ప్రమాణం చూపించి తొడ మీద పెట్టుకున్నాడు భార్య చీర చెంగుని పెట్టుకుని. ఇక ఇప్పుడు సంకల్పంలో ధర్మపత్ని సమేతసి అని చెప్పేశాడు. తర్వాత ఇక కోరిక ఏమిటి? మహాభయంకర శత్రు రావణ వధార్థం శివలింగ ప్రతిష్టామహంకరిష్యే అని రావణుడు చెప్పవలసి వచ్చింది బ్రహ్మ గనక. అంటే అక్కడితోటే తాను చస్తానని వాడికి అర్థమైపోయింది. శుభ్రంగా శివప్రతిష్ట అయిపోయింది, లింగప్రతిష్ట. తదనంతరం